ఆఖరికి సర్వామర్త్య పలాయన ఔషధం, సర్వ దేవతల్ని పలాయనం చేయించుతున్నటువంటి అతి జ్వలాకరం భీకరం అతి భయంకరమైనటువంటి దానిని నిక్షిప్తం గరళం, గరళంలో దాచుకున్నదే. గళే నగిలితం నోద్గీర్ణం, మింగలేదు బయట కుమ్మలేదు, అలా పెట్టుకున్నావే పరమేశ్వర. అంత దయామయుడైనటువంటి నీ యొక్క కారుణ్యం భువన భయ భంగ వ్యసనత్వాన్ని తెలియజేస్తుందయ్యా, కృపావిధేయ పరమేశ్వర అంటున్నాడు. తన దయకి తానే లొంగిపోతాడు, అది విశేషం. అందుకు కృపాలువైన ఈశ్వరుని యొక్క పరమోపకార క్రియని చెప్పినటువంటి ఈ దివ్యలీలని మహిమ స్తుతికర్త అయినటువంటి పుష్పదంతాచార్యులు కాచ్యాయన వరరుచి ఇంత చక్కగా కీర్తించాడు. ఇప్పుడు మనం ఎన్ని లీలలు చెప్పుకున్నాం? స్వామి యొక్క లింగోద్భవ లీల, అందులో ఉన్న కాలాగ్ని రుద్రతత్వం, అందులో ఉన్న వైజ్ఞానిక తత్వం, వేదాంత తత్వం రెండింటిని వివరించుకుని అటుపై భక్తానుగ్రహ లీల, ఆ భక్తానుగ్రహంలో ధర్మాధర్మ పరిశీలన అనే దాన్ని చెప్పి ఎటువంటి వాడైనా ఈశ్వర కృపకు పాత్రుడే అని బోధించి, అటు తర్వాత ఎలాగైనా సరే లోకాన్ని కాపాడడానికి పరమ కరుణాలు అని ఈ లీలలో వర్ణించి, బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్యాసీజ్యస్త్రినయన విషం సంహృతవత సకల్మాష కంఠే తవ నకురుతే నశ్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః. తెల్లనైనటువంటి స్వామి యొక్క దివ్య శరీరంలో ఆ నల్లని మచ్చ, ఆ నీలకంఠం ఉన్నదే, అది శ్రియం అలంకారంగా ప్రకాశించుకున్నది అని చెప్పి, వికారోపి శ్లాఘ్యః, అది నిజానికి తెల్లని వాని వద్ద ఈ నల్లని విషపు మచ్చ ఉండడం వికారమే, అయినప్పటికీ శ్లాఘ్యం పొగడదగినటువంటి అందమైనటువంటి అలంకారంగా కనిపిస్తున్నది. ఎవరి వద్ద అలా కనిపిస్తుందంటే, ఎవరు జగద్రక్షకుడో అటువంటి వాని వద్ద వికారం కూడా అలంకారంగా కనిపిస్తున్నది అని ఒక అద్భుతమైన మాటను చెప్పి పరమేశ్వరుని యొక్క కరుణామయమైనటువంటి లీలని ప్రకటించేటువంటి హాలాహల భక్షణ కథని ఇందులో ప్రస్తావించాడు మహిమ్న స్తుతికారుడైన గంధర్వుడు పుష్పదంతుడు మహాకవి కాచ్యాయన వరరుచి. ఇది మహిమ్న స్తోత్రం అని చెప్పడంలోనే విశేషం మనకు తెలుస్తున్నది. ఎందుకంటే మహత్ శబ్దం శివునికి వాడబడుతూ ఉన్నది మనకి. మహత్ అంటే సర్వోన్నతమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది, ఈశ్వరత్వమే మహత్వంతో కూడుకున్నటువంటిది. ఆ మహత్ శబ్దం ఆయన వద్ద ఉంది కనుకనే మహేశ్వర మహాదేవ అనే మాటలు ఆయనకు వాడుతున్నాం. అందుకే మహిమ్న అనేది కూడా శివునికి సరిపోతున్నటువంటిది. ఇటువంటి శివ మహిమ్న స్థుతిని సమకూర్చినప్పుడు ఈ మహానుభావుడు ఎన్ని రకాలైనటువంటి వైచిత్ర్యాన్ని చూపిస్తూ మంత్రమయంగా ఒక్కొక్క శ్లోకాన్ని రచించారనేది, ఎప్పటికప్పుడు ఆ శ్రద్ధ గౌరవం కలిగి ఒక్కొక్క శ్లోకాన్ని మనం వింటే ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకున్నంత ఫలితం మనకి లభిస్తుంది. అటు తర్వాత 15వ శ్లోకం, ఇదొక అత్యద్భుతమైన పరమేశ్వరుని యొక్క విజయలీలని చూపిస్తున్నారు. ఆ విజయలీల ఏది అంటే కామ విజయలీల, అంటే మన్మథుడిపై స్వామి సాధించినటువంటి విజయం. కామారి అని శివునికి పేరు, కామునకు అరి శత్రువు అని. అసిద్ధార్థానైవ క్వచిదపి సదేవాసురనరే నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః సపశ్యన్నీశత్వామితరసుర సాధారణమభూత్ స్మర స్మర్తవ్యాత్మ నహి వశిషుపచ్చ పరిభవః. ప్రతి ఒక్క శ్లోకంలో ఒక చక్కని సుభాషితం లాంటి మాటను ఆయన చూపిస్తున్నాడు. ఇక్కడ నహి వశిషు పచ్చ పరిభవ అన్నాడు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహ సంపన్నులైన మహాత్మలో వారిని గాని అవమానించితే అలా అవమానించే వారికి సద్గతులు ఉండవు అనేది ఇందులో చూపిస్తున్నారని. ఆ విశేషాన్ని ఎంత అందంగా చెప్తున్నారంటే, అలాంటి ఇంద్రియ నిగ్రహ సంపన్నుడైన వాడు ఎవడు అంటే మహేశ్వరుడే. నిగ్రహానికి విజయానికి శివుడే సంకేతం. అలాంటి నిగ్రహస్వరూపుడు తపస్వరూపుడు అయిన పరమేశ్వరుని మనస్సుని చంచలింపజేద్దామనుకున్నవాడు మన్మథుడు. దానికోసం ఆయన బయలుదేరి వచ్చాడు. ఇది శివలీలల్లో చాలా చక్కని లీల. మన్మథ దహనం అనేటువంటిది చాలా చక్కని లీల. కామదహనం, కామదహనోత్సవం అని మన పర్వదినాల్లో కూడా ఒకటి చెప్పబడుతున్నది. ఈ కామదహనంలో చాలా విశేషమైనటువంటి తాత్విక సంకేతాలు ఇత్యాదులన్నీ ఉన్నాయి. శివుడు కామారి కాలారి, ఇది విశేషం. కామారి అంటే మన్మథుని సంహరించినవాడు, అలాగే కాలారి అంటే యముణ్ణి సంహరించినవాడు. యముణ్ణి ఎప్పుడు సంహరించాడంటే మార్కండేయుణ్ణి రక్షించడానికి యముణ్ణి సంహరించాడు. అటు తర్వాత మళ్ళీ యముడు పశ్చాత్తప్తుడైనప్పుడు ఆయన తిరిగి బ్రతికించాడు దేవతల కోరిక మేరకు. అలాగే మన్మథుడిని కూడా తిరిగి బ్రతికింపజేశాడు, వేరే విషయం. కానీ కాముణ్ణి కాలుణ్ణి కూడా నిగ్రహించి శిక్షించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరే అన్ని చిక్కులకి హేతు, కాముడు కాలుడు. కాముడు పుట్టుకకి కారణం వాడు, కాలుడు మరణానికి కారణం వాడు. ఈ జననము మరణమే సంసారానికి కారణం. అందుకే ఈ రెండిటికి కారణమైన ఆ ఇద్దరిని జయించాడు. అందుకు శివుణ్ణి ఆశ్రయించిన వారు జనన మరణ పరంపర నుంచి జయించగలరు. ఇది విశేషం. కామారి కాలారి అనడంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాంటి ఆ పరమశివునిపై విజయం సాధించాలని బయలుదేరాడు. ఎవరు? మన్మథుడు. మన్మథుడు అంటే ఎవడు నిజానికి? అతడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత పుట్టిన ఒక దేవత. ఎందుకు పుట్టాడు? ఈ జగత్తుని కామము అనేటువంటి శక్తితో కర్మకు ప్రేరేపించి తద్వారా జగన్ నిర్వహణ కోసం ఈశ్వర సంకల్పం చేత బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించాడు. అతను ఎందుకు ఉద్భవించాడు? సృష్టి నిర్వహణ కోసం ఉద్భవించాడు. అంతేగాని సృష్టికి కూడా హేతువైన పరమేశ్వరుని వీడు చలింపజేయడమా చెప్పండి? ఏదో సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వీడిష్టం, ఎంతైనా చేయొచ్చు. సృష్టిలో ఉన్న దేవతలు కానీ, మహర్షులు కానీ, చివరికి తపస్సులు కానీ, మునులు కానీ, మానవులు కానీ, ఎవరైనా సరే వాడికి లొంగవలసిందే. అలాంటి దర్పం వాడి దగ్గర ఉంది, ఎవరినైనా నేను లొంగదీయగలను అనేటువంటి దర్పం వాడి దగ్గర ఉంది. మహర్షుల తపస్సుల్ని కూడా వికలం చేయగలిగిన వాడు. అంతేకాదు, సమస్త భువనాలని జయించినటువంటి మహామహా రాక్షసుల్ని అవలీయులుగా జయించిన వాడు మన్మథుడే. ఎందుకంటే ఎలాంటి రాక్షసులైనా కోరిక దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు ఓడిపోయారు కదా, కాముని వద్ద ఓడిపోయారు. అందుకే రాక్షసులను సైతం నిర్వీర్యులను చేయగలిగిన వాడు ఈ మన్మథుడు ఒక్కడే. అది వాడి గర్వం. అందుకే శివుడు తపస్విగా ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయన్ని సేవించుకుంటూ ఉంటే ఈ శివపార్వతులు ఇద్దరిని ఎలాగైనా కలపాలని, శివశక్తులు ఏకమై ఉద్భవించే కుమారస్వామి వల్ల తారకాసుర సంహారం జరుగుతుందని భావించిన దేవతలందరూ ఈ శివుడు అమ్మవారిపై చూసి మరులుకునేటట్లుగా చెయ్యాలి అంటే ఏదైనా ఒక ప్రేరణమైన వస్తువుని తీసుకోవాలి గనక మన్మథుణ్ణి తీసుకొచ్చాడు ఇంద్రుడు. ఎందుకంటే తద్వారా శివుడి యొక్క తపస్సు సడలించి పార్వతీదేవికి శివునికి వివాహం జరిపించాలని ఆయన కోరిక. అందుకు మన్మథుణ్ణి పిలిపించేట ఇంద్రుడు. ఆ పిలిపించినప్పుడు ఆ సభలో ఎందరో దేవతలు ఉన్నారు, కానీ మన్మథుడి వైపే అనురాగంగా చూసేట ఇంద్రుడు. ఆహా, బాస్ ఎప్పుడైనా కింద పనిచేసేవాడి వైపు కాస్త ఆదరంగా చూస్తే వాడికి ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం కలిగింది మన్మథుడికి. ఇందరి దేవతల్లో నాకే చాలా గౌరవం ఇచ్చాడు అని, కానీ ఆ గౌరవం అవసరం కొద్దీ ఏర్పడిందని వాడికి తెలియదు. అంతే కదండి, ఏదైనా పనప్ప చెప్పాలన్నప్పుడు లేనిపోని గౌరవాన్ని కూడా అధికారులు కల్పిస్తూ ఉంటారు. ఒట్టప్పుడు ఫైళ్లు మొహాన విసిరు కొట్టినా అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందు గదిలోకి పిలిచి ఎన్నైనా బాగున్నావా, ఏమైనా అవసరం ఉందా, కావాలంటే అడ్వాన్స్ తీసుకో, ఇవన్నీ చెప్పి తర్వాత పని చెప్తారు. అలాగే మన వాడిని కూడా చక్కగా పిలిచి దగ్గరికి పిలిపించి కూర్చోబెట్టుకున్నట్ట మన్మథుణ్ణి. దానితో అసలే ఒక గర్వం ఉంది, ఎవరినైనా సరే చివరికి ఇంద్రుడు గారిని కూడా లొంగదీయగలను అనేటువంటి గర్వం ఉంది. దానికి తోడు అందరికీ అధిపతి అయినటువంటి అమరేంద్రుడే దగ్గర కూర్చోబెట్టుకున్నప్పుడు మరింత గర్వం వచ్చి ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. నీ వజ్రాయుధం ఓడిపోయిన చోట నా కుసుమాయుధం గెలుస్తుందన్నాడు. నీవు వజ్రాయుధంతో సాధించలేని వాటిని నేను నా చెరకు విల్లుతోని పువ్వుల బాణాలతోనే సాధించాను, ఆ విషయం నీకు తెలుసు, ఎవరిని వశం చేయమంటావో చెప్పు అన్నాడు. ఈయన నవ్వుతూ ఉన్నాడా? నవ్వుతుంటే ఇంకా గర్వం పెరిగింది. గర్వంతో మాటలు బాగా పెరుగుతున్నాయి. దేవతల్ని వశం చేయమంటావా, మహర్షులను వశం చేయమంటావా, ఎవరిని వశం చేయమంటావు? చివరికి దేవదేవుడైన శివుణ్ణైనా లొంగదీయగలను అన్నాడు ఆయన. ఇదిగో ఈ మాట నేను ప్రకటన వస్తే చాలు నాకు, నాకు కావలసింది అదే అన్నాడు. సరే బయలుదేరన్నాడు. అన్ని సిద్ధం చేసుకుని బయలుదేరాడు ఈయన. ధను పుష్పం మౌర్వి మధుకరమ ఈ పంచ విశిఖాహ అని మనకి సౌందర్యలహరిలో వర్ణిస్తారు. ఆ విధంగా చక్కగా చరకవిల్లు, పువ్వుల బాణాలు, తుమ్మెద నారి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాడు. చిలకలు పూంచినటువంటి రథాన్ని ఏర్పాటు చేసుకుని మలయ పవనుణ్ణి వసంతుణ్ణి తనకు సహచరులుగా చేసుకున్నాడు. రతీదేవి ఆయన యొక్క భార్య, వీరందరితో పాటు బయలుదేరి వచ్చాడు. శివుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ దివ్యమైన శంకర శృంగం హిమవత్ పర్వతాలలో అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వృక్షపు చాటు నుంచి చూసేట ఆయన్ని. వచ్చే వరకు బీరాలు పలికాడు, కానీ ఆయన చూడగానే వెంటనే వణకడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఏ అలా లేనటువంటి సముద్రంలా ఉన్నట్ట, కెరటాలైవి లేని సముద్రంలా ఉన్నాడు, అంత గంభీరంగా ఉన్నాడు, గర్జనము లేని నిండు మబ్బులా ఉన్నట్ట. నిస్తరంగక మగు మున్నీరు పోలే అంటారు శ్రీనాథ మహాకవి. తరంగాలు లేని మహాసముద్రాలాగా గంభీరమైనటువంటి ముద్రతో స్వామి కూర్చుని ఉన్నాడు. అది అరమోత్పు కన్నులతో అర్ధనిమీలి తక్షుడి తనను తాను దర్శిస్తూ ఆత్మోన్ముఖుడై మహాతపస్సుగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఇది పరమేశ్వరుని యొక్క ఒక దివ్యమంగళ విగ్రహం, ధ్యానానికి యోగ్యమైనటువంటి విగ్రహం. ఈశ్వరుణ్ణి తపస్వరూపంగా మనం ధ్యానిస్తాం. అలా ఎందుకు ధ్యానించాలి అంటే ఆ మూర్తిని కానీ ధ్యానిస్తే మనకు ధ్యాన మార్గం అలవడుతుంది. అది విశేషం. ఎలాంటి మూర్తిని ధ్యానిస్తే అలాంటి ఫలితం లభిస్తుంది. అందుకే ధ్యానము నందు ఉన్నటువంటి మూర్తిని ధ్యానిస్తే మనకు ధ్యానం లభిస్తుంది. అయితే ఆయన ఎవరిని ధ్యానిస్తున్నారు అంటే తనని తానే దర్శిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ స్థితిలో ఉన్న ఆయన చూడగానే వెంటనే వణుకు వచ్చింది. ఆ జారిపోతుంది తన చేతి నుంచి ఆ చెరకు విల్లు, ఆ స్థితికి వెళ్ళాడు. అసలు ఎలాంటివి పట్టుకున్నాడయ్యా అసలు. ఖచ్చితపిస దైవాసుర నరే అసిద్ధానైవ నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాహ. అతడి యొక్క ఐదు బాణములు, యస్య విశిఖాహ, విశిఖాహ అంటే బాణములు, ఎవరి యొక్క బాణములు ఈ జగత్తునంతటినీ జయించుతూ ఉన్నాయో వాటికి వెనక్కి రావడం ఎప్పుడూ లేదు, వెళ్ళిన చోటుని ఛేదించుకు రావడమే తెలుసు. దేవాసుర నరే, దేవతలైనా అసురులైనా నరులైనా సరే వారిని జయించి రావడమే తప్ప జయించకుండా వెనక్కి రావు. అలాంటి ఆయుధాలు పట్టుకున్నటువంటి వాడు శివుని వద్దకు వచ్చి ఏమనుకున్నాడు, ముందు శివుని ఎలా తలంచారు అతను, ఇతరసుర సాధారణమభూత్, ఇతరు కూడా మిగిలిన దేవతల వంటి వాడే అనుకున్నాడు. ఇతర సుర సాధారణం, ఇతరులైన దేవతల వలె ఇతను కూడా ఒక సాధారణుడు అనుకుని పశ్యని చూశాడు. ఆ చూడడం వల్ల ఏమయ్యాడు, మరి చూడడానికి కూడా మిగలలేదన్నాడు. మరి చూడడానికి కూడా మిగలకుండా ఏమైపోయాడంటే స్మరహ స్మర్తవ్యాత్మ, వాడి పేరే స్మరుడు. వాడు చివరికి స్మరించదగ్గ రూపమే అయిపోయింది, అంటే అసలు శరీరం లేకుండా పోయింది, దగ్ధమైపోయింది. అలా అయిపోయాడయ్యా అని చెప్తున్నారు. అంటే శివుణ్ణి సాధారణంగా తలంచేవాడి గతి ఏమిటో చెప్తున్నాడు. శివుడు ఎవరు అంటే అసాధారణుడు. ఆయన దేవతల్లో దేవుడు కాదు, దేవతలకి దేవుడు, అది విశేషం. అందుకే దేవదేవుడు మహాదేవుడు అని. అసలు ఎలాంటి వాడి మీదకి వెళుతున్నాడు ఆయన, ఎటువంటి శివుడు, వెళ్లే ముందైనా ఆయన ఎవడు తనెవడు కొంచెం సమూజ్జి అవునా కదా, చూడొచ్చు కదా. అప్పటికి రతీదేవి మొదలైన వాళ్ళు కొంచెం చెప్పారట, అతని శరాస నంబు కనకాచలము ఇక్షు శరాస నంబు నీకు, అతనికి నమ్ము పాశుపతము అంటిన కందెడు పువ్వులు అమ్ము నీకు. ఒక్కసారి చూసుకో ఆయన ధనస్సు ఏమిటి, మేరు పర్వతం ఆయన యొక్క ధనస్సు. నీ ధనస్సు ఏమిటి, చెరకు విలు. ఆయనకి అస్త్రం ఏమిటయ్యా అంటే పాశుపతం. నీ దగ్గర ఉన్నవేమిటి, అంటిన కందెడు పువ్వులు అమ్ములు, ముట్టుకుంటే కందిపోయే పువ్వులు నీ బాణాలు. అతడు పురాపహారి, అతడు త్రిపురాసుర సంహారకుడు, నువ్వు విరహాతుర పాంథ జనాపహారి, విరహంలో ఉన్నటువంటి వారి మనస్సును వేడిక్కించేవాడు నువ్వు. అతడు త్రిపురాసుర సంహారకుడు. నీ అతనికి నీకు హస్తి మశకాంతర నమ్మిగి నిన్ను చూచిన, నీకు అతనికి ఎలాంటి తేడా అంటే ఏనుక్కి దోమకి ఉన్నంత తేడా ఉన్నది. ఇది నువ్వు గ్రహించలేకపోతున్నావు, మరొక్కసారి ఆలోచించు. కొని బాలురైను నువ్వు తిని పిప్పు ఇముసడు చెరుకు విల్లని నమ్మి చేతబట్టి, బాలురైనా సరే తినేసి పిప్పి చేసేటటువంటి చెరకుని పెద్ద విల్లును కూడా పట్టుకున్నావే. నెల తల తల వెండ్రుకల పొంది కందడు అలరు పుష్పమ్ముల ముల్లని తలంచి, ఆడవాళ్ల జుట్టు తగిలితే చాలు కందిపోయే పువ్వుని పెద్ద బాణాలను పట్టుకున్నావు. తలిరాకులైన కదల్పనోపని మందపవనుండు నా కపెను ప్రాపుగాక, చివరికి చిగురాకుని కూడా కదిలింపలేనటువంటి మలయపవనుణ్ణి స్నేహితుడిగా తీసుకొచ్చు. అబలులు చూపిన ఆకాశమున వారు అలా సుఖములు మూలబలము కాగా, ఆడవాళ్ళు అధిస్తే ఆకాశానికి ఎగిరిపోయేటువంటి చిలకలని నీ రథాన గుర్రాలుగా పెట్టుకున్నావు. ఇంత వేసవి ముట్టిన ఎండకమరులను వసంతుండుతకు సహాయంబుగాక, వేసవి వస్తే చాలు పారిపోయే వసంతుడు, రెండు నెలల ఆయువున్న వసంతుడు, అల్పాయుష్కుడు, వారిని పెద్ద స్నేహితుడిలాగా తీసుకొచ్చావు. అంతేకాదు కాకి పిల్లల దగ్గర ఓడిపోయి పికములు కోకిలు వాటిని నీకు సాయంగా తీసుకొచ్చో ఆయన మీదకు వెళ్ళగలవా అని హెచ్చరించారు. కానీ అహంకారం ఉందే తెలియనివ్వదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయమే. ఏమిటి అంటే పరమేశ్వరుని వశ్యం చేసుకోగలిగిన శక్తి బాహ్యమైన ప్రకృతికి, బాహ్యమైనటువంటి ఇంద్రియాలకి లేదు. పంచ బాణములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇది విశేషం. ఇదేదో మన్మథుడికి ఏదో జరిగిన దహనం అని కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ప్రతివాడిలోనూ ఉన్నాడు మన్మథుడు. అంటే మనస్సును ఎప్పుడు మథనం చేసేసేవాడు మన్మథుడు. అంటే మనస్సును నిరంతరం కలతపెట్టేదేది కోరిక. ఈ కోరికకి ఎవరయ్యా జంట అంటే రతి జంటట. రతి అంటే ఆసక్తి అని. కోరిక మక్కువ ఈ రెండు ఎప్పుడు జంటలుగా ఉంటాయి. మక్కువ అంటే ఆసక్తి. ఒక కోరిక కలిగితే దాని మీద ఆసక్తిగానే అధికమైపోతే భార్యాభర్తలాగా బలం ఎక్కువైపోతుంది వాటికి. ఆ రెండు ఆ కోరికలు దేనితో పరిగెడతాయంటే ఐదింటితో పరిగెడతాయి. అవి శబ్ద స్పర్శ రూప రస గంధములు. వినాలని చూడాలని తినాలని ఇంకా ఈ కోరికలు ఈ ఆసక్తులతోనే మనం తిరుగుతూ ఉంటాం. వీటితో కూడినవి ఇంద్రియములు, వీటితో కూడినవి దేహములు. ఇవి నిజంగానికి చూస్తే ఆ మన్మథుడికి ఎలాంటి బలహీనమైనటువంటివో అలాంటి బలహీనమైన పరికరాలే మన దగ్గర ఉన్నాయి. కానీ వీటితో అహంకరించి మిడిసిపడేటటువంటి వాడు పరమేశ్వరుని గ్రహించలేడు. పరమేశ్వరుని బాహ్యమైన సాధనలతో మనం గ్రహించలేము. అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆయన ముందు మోకరిల్లే వినమ్రత మాత్రమే ఆయన అనుగ్రహాన్ని మనకు అందజేస్తుంది. కానీ అహంకారానికి ఈశ్వరుడు లొంగడు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం. అంతేగాని కేవలం ఒక మన్మథ దహన లీలని స్మరించడం మాత్రమే కాదు ఇందులో చెప్పేది. ఏ విధంగా పరమేశ్వరుని ఉపాసించాలి అంటే ఈ విధమైనటువంటి అహంకార రహితత్వంతో ఉపాసించాలి. అందుకే నహి వశిషుపచ్చ పరిభవ అనే గొప్ప మాట చెప్తున్నాడు. ఎందుకంటే పరమేశ్వరుడు మనం ఇచ్చే పదార్థాలకు లొంగడు. బాగా తెలుసుకోండి, మేము ఇన్ని చేసాం అన్ని చేసాం అని ఇంద్రియాలతో చేసిన వాటికి అహంకరించి ఇన్ని చేసాం కనుక ఆయన లొంగాలి అంటే ఇవేవి ఆయనకు అవసరమా? మనం ఇచ్చే రూపాయి అవసరం ఉన్నవాడు ఆ రూపాయి లొంగుతాడు. కానీ మనకి రూపాయి ఇచ్చిన వాడు పరమేశ్వరుడు, ఆయన్ని ఎలాగండి మనం లొంగ తీసుకోగలం? ఆయన లొంగ తీసుకోవాలి అంటే వినమ్రమైన భావం తప్ప మరి ఒకటి గతి లేదు. అందుకే నహి వశిషు పచ్చ పరిభవ. వశి అంటే నిగ్రహ సంపన్నుడు, వశము చేసుకునేవాడు. వశి తనని తాను వశం చేసుకునేవాడిని ఏ ఒక్కడూ వశం చేసుకోలేడు. గొప్ప మాట చూడండి ఇక్కడ, తనని తాను వశం చేసుకున్నవాడే వశి. అంతేగాని ప్రపంచాన్ని వశీకరణం చేసుకునేవాడు వశి కాదు, తన ఇంద్రియాల్ని తాను నిగ్రహించుకునేవాడే వశి. వశి అంటే వశము చేసుకున్నటువంటి వాడు. అలాంటి వాళ్ళని యతులు అని కూడా అంటారు, నిగ్రహ సంపన్నులైనటువంటి వారు అని. అలాంటి నిగ్రహ సంపన్నులైన వారి ముందు ఈ మిడిసిపాటుతో అవమానించాలని వెళితే పథ్యహాన, పథ్యము అంటే క్షేమము అని అర్థం. అది క్షేమము కాదు సుమా అన్నారు. అంటే యతీంద్రుణ్ణి అవమానిస్తే పుట్టగతులు ఉండవని చెప్తున్నారు. ఇక్కడికి బాగా గుర్తుపెట్టడం. అందుకు ఆ పనులు ఎప్పుడూ చేయకూడదు. యతుని సన్యాసుల్ని వీళ్ళని మన మీద అవమానించాలని ప్రయత్నిస్తే అవి క్రమంగా దహనానికే దారితీస్తాయి. అది గ్రహించవలసిన మరో విశేషం. సరే, ఇక్కడ మహాయతీంద్రుడు ఆయన ఎవరు? పరమేశ్వరుడు వశి. అలాంటి వశిని ఈయన వశం చేసుకుందాం అనుకున్నాడు ఈ ఐదు బాణాలతో. సర్వ జగత్తుని వశం చేసుకునేవాడు ఆయన. ఇక్కడ ఎన్నో మాటలున్నాయి. వశి అని ఎందుకు వేశాడు? ఇది ఇక్కడ మనం గమనించవలసింది. యతి అని వేయచ్చు, వశి అనే శబ్దం ఎందుకు వేశారు? గొప్ప కవులు ఎలాంటి పదాలు వేస్తారంటే అక్కడ కేవలం అర్థం మాత్రమే కాకుండా శబ్దానికి కూడా ప్రాధాన్యం ఉన్న పదం వేస్తారు. కేవలం అర్థం మాత్రమే కాదు శబ్దానికి ప్రాధాన్యం ఉంటుంది. ఆ శబ్దం ఏదో మనకు తెలియని ఒక దివ్యత్వాన్ని దాచుకుని ఉంటుంది. అది మంత్రపరమైన దివ్యత్వం అవ్వచ్చు, లేదా దేవతాపరమైన ఒక ఉత్కృష్టమైన విషయం అవ్వచ్చు. ఎన్నో రహస్యాలు ఇందులో దాచి ఉంచుతారు. అందుకే వశి అన్న మాట వేశారు ఇక్కడ. వశి అనే దాన్ని తిరగవేయండి, శివ అవుతుంది. అంటే శివుని వద్ద ఇవి చెల్లవు అని చెప్పడం. అంతేకాకుండా శివశబ్దానికి మరొక అర్థం ఇందులో చెప్తున్నాడు. శివశబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. ఒకటి శివశబ్దము అంటే ఆదిత పరిశుద్ధత్వాత్ మలత్రయ వియోగత శివయుచ్యుచ్యతే సద్భిహి అని చెప్పారు. అంటే పరిపూర్ణమైన శుద్ధుడు, పరిపూర్ణమైన శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, క్షేమ ప్రదాయకుడు, శుభమే తన స్వభావంగా కలిగినటువంటి వాడు కనుక శివుడు అని. అలాగే శివుడు అంటే శాంతము అని మరి ఒక అర్థం. ప్రపంచోపశమం శాంతం శివం అని ఉపనిషత్తే చెప్తున్నది. అలాగే శివశబ్దానికి వశి అనే ధాతువు నుంచి శివ అనే శబ్దం వచ్చిందని వశకాంతం శివస్మృత అని మరొక అర్థం చెప్పారు. ఈ సర్వ జగత్తు ఎవరి యందు వశమై ఉన్నదో అతడు శివుడు అని అర్థం. సర్వ జగత్తుని వశం చేసుకున్నవాడు శివుడు. అందుకు శివ అంటే శివుని యానలేనిది చీమైనా కుట్టదు అనే మాట విన్నారు కదా. భూనభోంతరాలలో ప్రతి అణువు కూడా శివుని యొక్క శాసనం బట్టే వెళుతుంది. అందుకే శివసాసనత 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 అన్నారు. అందుకే ఉత్తిష్ఠంతు భూతపిశాత ఏతే భూభారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్తూ అక్కడ మనకి ఏ భూత విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా అని అంటాం మనం. అవునా లేదా? అంటే మనల్ని బాధించే భూతములు గాని రక్షించే భూతములు గాని, అంటే భూతం అంటే కేవలం భూతప్రేత పిశాచాదులు కాదు, ఉన్నవి అని అర్థం. అవి అన్ని ఉన్నవన్నీ భూతములే చివరితో మనతో సహా, అందరూ భూతాలమే, అందులో సందేహం లేదు. అయితే ఉన్నవి చెడు మంచి రెండు ఉంటాయి, రెండిటికి ప్రేరకుడు పరమేశ్వరుడే. అందుకే మనం ప్రతివాక్యం కూడా ఈశ్వరాజ్ఞ అని భావించాలి. అందుకే శివుని యాన లేనిది చీమైనా కుట్టదు అని చెప్పడమే విశేషం. అందుకు సర్వ జగత్తు ఆయన యొక్క ఆజ్ఞ చేత వశమై నడుస్తుంది కనుక సర్వ జగత్తుని వశం చేసుకునేవాడు శివుడు. అందుకే ఎలా వశం చేసుకోవాలి ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. అంటే ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి, మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ఇవన్నీ ఆయనే పాఠాలు చెప్తాడు. తండ్రి పిల్లవాడికి మంచి జీవితం ఇవ్వడమే కాదు మంచి శిక్షణను కూడా ఇస్తాడా లేదా అండి? ఎలా ప్రవర్తించాలో నేర్పుతాడు తండ్రి, నేర్పడానికి తానే అలా ప్రవర్తించి నేర్పుతాడు ఉత్తమమైన తండ్రి అయితే. అవునా కదా? పిల్లవాడినేమో ఉదయం తెల్లవారుజామున లెమ్మని చెప్పి వాడు 8 గంటలకు లేస్తే పిల్లవాడు ఎప్పుడు లేవడండి? వీడు ముందు తాను నిద్ర లేస్తే పిల్లవాడికి నిద్ర లేవాలని స్పృహ కలుగుతుంది. అందుకు పరమేశ్వరుడు కూడా మనం ఎలా ఉండాలో అని చెప్తాడు. అందుకు తపస్సులు అవసరం లేని ఆయన ఒక మహా తపస్సు వలే ఈ వశము మొదలైనటువంటి శక్తులను ప్రదర్శించిన మహాయోగీశ్వరుని వలె దీపించుతున్నాడు. ప్రతిదానికి పాఠం చెప్పేవాడు కూడా పరమేశ్వరుడే. అందుకే శివాయ గురవే నమః అని అన్నాం. అందుకే ఏ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ఏ విధంగా కామాన్ని జయించాలి అనేటువంటిది పరమేశ్వరుని వద్ద నేర్చుకోవాల్సిన విషయం. అందుకు అటువంటి జగత్తునే వశం చేసుకునేవాణ్ణి మనం వశం చేసుకోలేము. అలాగని చేసుకోలేమా అంటే ఆయనే చెప్పాడు, శ్రద్ధ భక్తి విశ్వాసం కలిగినటువంటి వారికి తప్పకుండా వశుడవుతాడు. ఈ శ్రద్ధాభక్తులు అనేవి అహంకార రాహిత్యములు, అహంకారములు లేనటువంటి శ్రద్ధాభక్తులకు మాత్రమే లొంగుతాడు, అహంకరిస్తే లొంగడు. ఇదే ఒక సంస్కృతుడికి గొప్ప భావన చేశాడు. నిజానికి మన్మథుడు ఏం చేశాడండి, పువ్వులు వేశాడు. అవనా లేదా? ఆయన చేసింది ఏం పనండి, పువ్వులు వేశాడు. పువ్వులు మనము వేస్తున్నాం, మరి మనం పువ్వులు వేస్తే మోక్షం ఇస్తాడా, ఈయన పువ్వులు వేస్తే తగలబెడతాడా అంటే ఆయన పువ్వులు అక్కర్లేదుట. ఆ పువ్వులైనా ఏ మనస్సుతో వేశాడనే చూస్తాడు. వాడు పువ్వులు వేస్తాడు కానీ ఆయన కొట్టాలని వేశాడు కనుక తగలబడ్డాడు. మనం ఆయన అర్చించాలని వేస్తున్నాం కనుక అనుగ్రహింపబడుతున్నాం. ఇది తేడా. ఎందుకంటే ఆయనకి నిజానికి ఇచ్చేవాడి మనస్సు కావాలి కానీ ఇచ్చే వస్తువు కాదు. వస్తువు వెనకాలండే మనస్సును చూసేవాడు ఈశ్వరుడు, వస్తువును చూసేవాడు మనిషి. మనకు వాడు తిట్టిచ్చినా కొట్టిచ్చినా కావలసింది ఇచ్చాడా లేదా అనేది కావాలి మనకి. కానీ పరమేశ్వరుడు అలా కాదు, ఆ ఇచ్చినది ఎలా ఇస్తున్నాడు అనేది చూస్తాడు. ఇది విశేషం. అది పరమేశ్వరుని యొక్క వశీ లక్షణాన్ని ఇంత తగ్గా చెప్తూ అందమైనటువంటి స్వామి యొక్క దివ్యమైన కామ విజయ లీలని ఇందులో కీర్తిస్తున్నాడు. ఒక్కొక్క లీలలో మనం నేర్చుకోవలసింది, మనం భావించవలసింది ఆ పరమేశ్వరుని యొక్క దివ్యత్వం. అంటే తాను సృష్టించిన దేవతలు తనని ఏమీ చేయలేరు. వాళ్ళకి ఆయన ఇచ్చిన శక్తులన్నీ లోకాలని నడపడానికి ఆయన ఇచ్చి పంపించండి. అవి పట్టుకుని ఆయన మీదకి వెళితే అయ్యే గతి ఈ విధంగా చెప్పబడుతుంది. అందుకు అద్భుతమైన కామ విజయలీలని ఇందులో ప్రస్తావించి అటు తర్వాత స్వామి యొక్క దివ్య నాట్య వైభవాన్ని వర్ణిస్తున్నారు. పరమేశ్వరుని యొక్క బహుస్వరూపాలు శివ మహిమ స్తుతిలో కనిపిస్తాయి గనకనే ఇది గొప్ప స్తోత్రమైంది. ఆయన యొక్క అన్ని ప్రధాన లీలలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. నిన్నటి రోజునే మనం నీలకంఠ లీల చెప్పుకున్నాం, అదేవిధంగా భక్తరక్షణ లీల ఎలా భక్తులను అనుగ్రహించాడో అది చెప్పడం జరిగినది. అదేవిధంగా స్వామి చూపించిన ఆ దివ్య లింగావిర్భావ ఘట్ట లీల చెప్పుకున్నాం. ఇప్పుడు కామ విజయ లీల, ఇప్పుడు నటరాజ లీల చెప్తున్నారు ఒక్క శ్లోకంలో. అయితే నటరాజు అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి స్వరూపం. ఈ నటరాజ స్వరూపంపై అనేక రకములైన గ్రంథాలు, అనేకమైనటువంటి తత్వచింతనలు, విశ్లేషణలు భారతదేశంలో ఎంత జరిగాయో అంతకుమించి పాశ్చాత్య దేశాల్లోని కూడా జరిగాయి. పాశ్చాత్య మేధావులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ లాంటి గ్రంథాలను మనకి రచించి ఇచ్చారు. డాక్టర్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా, డాక్టర్ కెన్నెత్ ఫర్డ్ మొదలైనటువంటి వాళ్ళు ఎందరో శివుని యొక్క నాట్యంపై, అది విశ్వంలో జరిగేటువంటి ప్రతి అణువులో జరిగే చైతన్య నర్తనమే శివనాట్యం అనే విశేషాన్ని చెప్పారు. దీనికి సంబంధించి శివుని యొక్క అన్ని రకాల నాట్య విన్యాసాలు మన గ్రంథాల్లో వర్ణించారు. శివుని యొక్క తాండవాలు బహువిధాలు. నాట్యశాస్త్రం కొన్ని చెప్తే మంత్రశాస్త్రాలు మరికొన్ని చెప్తాయి. ఇవన్నీ కలబోస్తే సృష్టిలో బహువిధ భావముల కదలికలన్నీ కూడా బహువిధ నాట్యములే. అందుకే పరమేశ్వరుడు ఆనంద తాండవం ఉంది, ప్రళయ తాండవం ఉంది. సృష్టిని చక్కగా నిర్వహించేటువంటి ఆనంద తాండవం ఒకవైపు, మహాప్రళయ తాండవం కూడా ఇంకొక వైపు ఉంటుంది. ఆయన తాండవాన్ని బాగా అర్థం చేసుకుంటే ప్రళయాన్ని కూడా ఆనందంగా దర్శించగలిగే స్థితి మనకు వస్తుంది. అందుకు స్వామి యొక్క ప్రళయ తాండవం కూడా ఆనందంగానే ఉంటుంది. అది ఆయన తాండవం అని తెలియాలి, అది విశేషం. అది శివుడి తాండవం అని తెలిస్తే ప్రళయంలో కూడా మహానందం మనకు కనిపిస్తుంది. అందుకే పరమశివుడు ఈ జగత్తునంతటి తన నిత్య చైతన్యమయమైన ఆనంద తాండవంతో నిరంతరం నడుపుతూ ఉంటాడు. ప్రతిరోజు శివనాట్యం మీరు దర్శించవచ్చు. ఉదయించే సూర్యుడు క్రమంగా మధ్యాహ్నమే తిరిగి సాయంత్రం వెళుతున్నప్పుడు ఒక భావం లేదా అందులో పుట్టి పెరిగి లయమయ్యే అవస్థ కనిపిస్తోంది. ఇలా సృష్టిలో సూర్యోదయంలో చంద్రోదయంలో ఋతువుల గమనంలో వాయువుల కదలికల్లో సముద్ర తరంగాల్లో మన ఊపిరిలో మన అణువులో ప్రతి చోట శివుని యొక్క విశ్వ చైతన్య నర్తనం మనకి గోచరిస్తూనే ఉంది. విశ్వవ్యాపకుడైన పరమేశ్వరుడు నిరంతరం తన చైతన్యాన్ని లయాత్మకంగా చూపిస్తున్నాడు. రిధం రిధం, ఆ లయకారకుడైన ఆయన వలనే ఈ చైతన్యములు ఊపిరిలో లయ, మనలో నాడి స్పందనంలో లయ, మన బ్రతుకులో లయ, ప్రతి క్షణంలో లయ. ఈ లయలేని కాలముందా చెప్పండి. అందుకే కాలం లయాత్మకం, కాలకారుడు లయకారకుడు. లయ వల్లే పరిణామము అనేటువంటిది నిత్యం జరుగుతూ ఉంటుంది. కదలుట అనేటువంటిది లయ యొక్క లక్ష్యం. సృష్టిలో కదలడం అనేది ఉందంటే లయ అనేది ఉన్నది. అందుకే జగత్తే ఈశ్వరుని యొక్క నాట్య విన్యాసంగా మనం దర్శించడం మొదలు పెడితే పరమేశ్వరుని యొక్క నాట్య స్వరూపాన్ని మనకి భరతాచార్యుల వారి నాట్యశాస్త్రంలో చెప్పడమే కాక అటు తదుపరి వచ్చేటువంటి నందికేశ్వర కారికలు మొదలైనవి కూడా నాట్యశాస్త్రాన్ని బహువిధాలుగా దర్శించే, దీన్ని యోగ శాస్త్రంగా కూడా భావించారు. నాట్యశాస్త్రాన్ని యోగ శాస్త్రంగా భావించి అధ్యయనం చేసిన మహానుభావులు ఉన్నారు. కాశ్మీర శైవ సిద్ధాంతం అనే ఒక గొప్ప సిద్ధాంతం మనకుంది. అందులో మహాయోగీశ్వరుడు ఉద్భవించారు, అభినవగుప్తుడు మొదలైన వారు. ఈ అభినవగుప్తుడు నాట్యశాస్త్రానికి భాష్యం రచించాడు, భరతుని నాట్యశాస్త్రానికి భాష్యం రచించారు అభినవగుప్తుడు. ఇది మహాశివభక్తుడు యోగీశ్వరుడు. శివభక్తుడు యోగీశ్వరుడు నాట్యశాస్త్రానికి భాష్యం రాశారంటే అర్థం ఏమిటి? నాట్యం యోగం అని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. నాట్యం యోగమైనప్పుడు యోగీశ్వరుడే నటరాజు అందులో దర్శనమిస్తాడు. అందుకే నట అనే శబ్దానికి స్పందన అనర్థం, నట అనే ధాతుకి స్పందన అనర్థం. ఈ విశ్వమంతా కూడా పరమేశ్వర స్పందన నుంచే వచ్చినటువంటిది. ఈ విషయమే మనకి సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభుత్వం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అని మాట వేశారు ఆయన. నట రాజు గనక ఆ స్పందన అనేది అక్కడ ధ్వనింపజేశారు. అందుకే నటరాజు యొక్క ఆ స్పందన శక్తే మనం జగదంబగా దర్శిస్తున్నాం. అందుకు ఆయన యొక్క ఆ నాట్య వైభవం బహువిధాలుగా ఉంటుంది. ఆ బహువిధాలలో అపూర్వమైన ప్రళయ తాండవాన్నే ఇక్కడ చూస్తున్నాడు. యోగీశ్వరుడు ఒక్కడే ప్రళయ తాండవాన్ని కూడా పరవశించి వర్ణించగలడు. సత్యం తెలియని వాడికి ప్రళయం అంటే భయం, సత్యం తెలిసిన వాడికి ప్రళయంలో కూడా ఆనందాన్ని దర్శించగలడు. ఎందుకంటే అది స్వామి లీల అని చెప్పినప్పుడు ప్రతి లీల అందమే గనక జగత్తులో జరిగే ప్రతి పరిణామము పరమేశ్వరుని లీల అని తెలిసిన వాడికి ప్రతి క్షణము ఆనందమే, ప్రతి మార్పు ఆనందమే. అందుకే ఈశ్వర లీల ఈ విశ్వాన్ని తెలిసిన వాడు సదా ఆనందంగా ఉంటాడు. అందుకు ఆ పరమేశ్వరుడి నాట్యం ఎలాంటిది అంటే ఆయన తన శక్తిని పరిమితం చేసి చూపించినప్పుడు అంత హాయిగా ఉంటుంది, ఉన్న శక్తిని పూర్తిగా విజృంభించాడు ఆ సర్వనాశనం అవుతుంది. అది ఎలా చూపిస్తాడో చూడండి. మహీపాదాఘాతాత్ వ్రజతి సహసా సంశయ పదం పదం విష్ణోర్ భ్రామ్యత్ భుజ పరిఘర్ రుగ్ణ గ్రహగణం ముహుర్ద్యౌజ్యౌజస్థ్యం యాచనిభృత జటాపాడిత తట జగద్రక్షాయేత్వం నటసి నను వామైవ విభూత. స్వామి నాట్యం చేసేటప్పుడు త్రిభువన వపుషం ఆయన, ముల్లోకాలు ఆయన శరీరం, ఆయన పాదమునే వద్ద ఉన్నది పృథ్వీ. అందుకు పాదస్థానం పృథ్వీ. అప్పుడు ఆ స్వామి ఒక్కసారి నాట్యం చేసేటప్పుడు కానీ ఆ పాదం నేలకు తాకిస్తాట. అంటే నాట్యం చేసినప్పుడు నేలకు తగులుతుంది కదా పాదం. మహీ పాదాఘాతాత్, ఆ పాదాఘాతము వల్ల ఆ పాదం తగిలించగానే మహీ వ్రజతి సహసా సంశయ పదం, భూమి ఏమవుతుందో తెలియడం లేదట. ఎందుకంటే స్వామి యొక్క చరణం తగలగానే ఈ భూమి సంశయ పదం అది పిగిలిపోతుందో ఎగిరిపోతుందో తెలియని స్థితికి వెళ్ళిపోతుందట.